జై మహాకాల్. ఇది 26 సెప్టెంబర్ 2004 రాత్రి 9 గంటలకు సహ్యాద్రి దత్తాశ్రమంలో మాస్టర్ ఇచ్చిన లెక్చర్. జై గురుదేవ్.
ఆంధ్రప్రదేశ్లో ఈనాడు ఇక్కడ మనం తలపెడుతున్నటువంటి కార్యక్రమం ఖచ్చితంగా నభూతం నభవిష్యతి. ఈ కార్యక్రమాల్లో మీరు వచ్చి పాలు పంచుకునటం అనేటటువంటి దాని గురించి చిన్న సంఘటన చెప్తాను నేను. మీరు ఎలాంటి వాళ్ళో దాన్ని బట్టి ఆ సంఘటన తెలుపుతుంది. నృసింహ సరస్వతి స్వామి కృష్ణానది ఒడ్డున తన ఆశ్రమం ఉంచుకుని ప్రతిరోజు స్నానానికి వెళ్ళి వస్తూ ఉండేవాడు కృష్ణానదిలో. ఆ కృష్ణానది ఒడ్డున ఒక చాకలాడు బట్టలు ఉతుక్కుంటూ ఉండేవాడు. దూరం నుంచి నృసింహ సరస్వతి స్వామి సన్యాస వేషధారి దండం పెట్టుకునేవాడు. మాట ఏం లేదు, కృష్ణానది ఒడ్డున స్నానానికి వెళ్తూ ఉండేవాడు. ఈయన దూరం నుంచి ఈయన చూసి దానికి నమస్కారం పెట్టుకుంటూ ఉండేవాడు. ఇలాగా కొన్ని నెలలు గడిచిపోయి ఆ చాట్లాడెవరో ఈ నృసింహ సరస్వతి స్వామి ఎవరో ఇద్దరికి తెలియదు. ఈయన ఒక స్వామి అని చాలా గొప్ప ఆయనని ఏం తెలియదు. కాచేపట్లు వేసుకుని ఉన్నాడు, స్నానానికి వస్తున్నాడు కనుక దండం పెట్టుకునేవాడు. అతను దండం పెడుతున్నాడు కనుక ఈయన అంటూ ఉండేవాడు. అంతే. ఒకరోజు ఏం జరిగిందంటే ఆ ఊరి యొక్క నవాబు రాజకుమారుడు విహారయాత్ర చేస్తున్నాడు. పడవ మీద చూశాడు, నేను కూడా రాజునవుతే బాగుండు అనుకున్నాడు. అనుకుంటే అయిపోతారా ఏంటి, అందులో తాకలాడు 60 ఏళ్ళవాడు ముసలాడు. ఆ రోజు ఈయన స్నానానికి వస్తున్నప్పుడు పలకరించాడు, ఏమయ్యా రాజు అవుదాం అనుకుంటున్నావా అనుకుంటున్నాను స్వామి, కానీ నేనెక్కడ రాజును అవుతాను. నీకు ఎప్పుడో బాధలు ఉంది, ఇప్పుడైనా ఈ జన్మలోనైనా ఇంకో జన్మలోనా అని అడిగేది. ఈ జన్మలో అయ్యి ఏం చేస్తాను, 60 ఏళ్ళు వచ్చేసే నాకు ముసలాన్ని అయిపోయింది, అవుతే ఇంకో జన్మలోనే అవుతాను. జాగ్రత్తగా ఇప్పుడు చెప్తున్నటువంటి మాటల్ని జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. సరే అవ్వు అన్నాడు. అంటే ఏంటి, నెక్స్ట్ బస్సులో నువ్వు అవ్వులే రాజు అన్నాడు. స్వామి ఒక మాట అన్నాడు, రాజు నవ్వుతే అవుతాను నేను, కానీ మిమ్మల్ని నేను మర్చిపోకూడదు. నాకు మిమ్మల్ని గుర్తుపెట్టుకునేంత సామర్థ్యం లేదు. అందులో రాజునయ్యాక అసలు గుర్తుండరు మీరు. జర అది ఒక్కటే మాత్రం గ్యారంటీ మీరు ఇవ్వాలి, మీరు నన్ను మర్చిపోకూడదు, నన్ను వదలకూడదు. ఆ మాట మీరు ఇస్తే రాజునవుతాను, లేకపోతే నాకు రాజు రకం అక్కర్లేదు. ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ నుంచి నేను తర్వాత ఇవే వరాలు కోరుకోబోతున్నాను, నేను మీ నుంచి కోరుకోబోతున్నాను. నేను రాజవుతా, కానీ కండిషన్ ఏంటి అంటే నేను రాజవగానే గ్యారంటీగా మిమ్మల్ని మర్చిపోతా. మర్చిపోయా ఏం చేయాలి? మళ్ళీ నువ్వే నాకు గుర్తు చేయాలి. నా బాధ్యత, నా జీవితం యొక్క బాధ్యత మీదే. ఆ వరం మీరు కనుక ఇస్తే రాజునవుతాను. సరే అండి, కాలక్రమంలో శరీరం వదిలేసాడు. శరీరం వదిలేసిన తర్వాత నెక్స్ట్ బస్సులో ఒక యవన రాజుగా, యవనుడు అంటే ముస్లిం, ఓ ముస్లిం రాజుగా పుట్టాడు. బీదార్ ఏరియాలో పుట్టాడు. కొంతకాలం గడిచింది, తొడ మీద పెద్ద రాతి తుండు లేచింది, క్యాన్సర్ ఆ రాజుకి. అనేక వైద్యాలు చేయించుకున్నాడు, ఇప్పుడు క్యాన్సర్కి మందు లేదు, అప్పుడు క్యాన్సర్కి మందు లేదు, చాలా బాధపడుతున్నాడు. సరే, తను ముస్లిం కదా, ఇంతక హిందూ గురువుల దగ్గర కానీ హిందూ దేవతల దగ్గర కానీ వెళ్ళాడుగా. ఇంకా కావాలంటే వాళ్ళని శిక్షించేవాడు. ఒకళ్ళు చెప్పారు, ఇక్కడ ఒక గురువు ఉన్నాడండి, ఆయన దగ్గరికి వెళ్తే మీ బాధ తీరిపోతుంది. హిందూ గురువు ఆశ్రమం వెళ్ళాలి. ఇంకో సంవత్సరం గడిచిపోయింది, బాధ ఎక్కువైపోయింది. ఇంకా బాధ ఎక్కువైపోయాక హిందూ లేదు, ముస్లిం లేదు. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేయండి. ఈ వ్యాసాలన్నీ ఎప్పుడు అంటే తిని కూర్చుని ఒళ్ళు పోగొట్టితే బాధ ఎక్కువైపోయాక ఇంక హిందూ లేదు, ముస్లింలు లేదు, ఏమీ లేదు. అది కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంకా తను హిందువా నేను ముస్లింనా అని మీరు వ్యాసాలు వేశారు అంటే ఒళ్ళు పోగొట్టింది అని అర్థం. అంతే లేదా రజక, ఇప్పుడు గుర్తొచ్చానా నేను అన్నాడు ఆయన. రజక అంటే సంస్కృతంలో సాకలి. అప్పుడు ఆయన గుర్తొచ్చింది, కురుపునిధిలా అన్నాడు. కురుపు తగ్గిపోయింది. అప్పటి నుంచి ఆయన రాజ్యంలో హిందువులకు కానీ హిందూ దేవి దేవతలకి పూజ అంతా బాగా చేసుకోమని ఆ రాజు వరాలు ఇచ్చాడు. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటి, అతనికి ఆ కురుపు లేచి కురుపు ఎక్కడా నయం కాకపోని పరిస్థితుల్లో వెళ్ళాడు గురువు దగ్గరికి. అసలు వెళ్ళేవాడు కాదు కదా, వెళ్ళకపోతే గుర్తొచ్చేది కాదు కదా. అంతేకాదు నీకు బాధలు ఏదైనా వచ్చి అవి ఎక్కడా తగ్గకపోతే గురువుల దగ్గరికి వెళ్తే పూర్వజన్మలో నేను నిన్ను గుర్తు చేసుకుంటాను, నేను నీకు అభయస్థ ఇస్తున్నాను అనే అభయస్థ మీకు కూడా ఉన్నది అని గుర్తించండి. ఆ సంఘటన అది అది ఏదో కథ ఎవరికో జరిగితే మనం చదవచ్చలే. గురు చరిత్రలో ఇవంతా ఎందుకు చదువుతాము అంటే మీరు ఏ కారణం వల్ల గురువు దగ్గరికి వెళ్ళినా వెళ్ళండి, అనేక కారణాలు ఉంటాయి. పక్కింటి వాడు చెప్పాడనో, మా ఇంటికి పక్కకొచ్చాడనో, కురుపులే రావక్కర్లే, తొడల మీద గుర్తుంచుకోండి. మాకు తొడ మీద కురుపు రాలేదు మాస్టారు, అది కాదు. నేను చెప్పిన భావం అర్థమవుతోంది కదా, గురువు ఏదో ఒక విధంగా మిమ్మల్ని తన దగ్గరికి పిలిపించుకుంటాడు. అందులో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ డౌట్ లేదు. అది భారతీయ దేవ సంస్కృతి యొక్క మొదటి లక్షణం, అది గుర్తుంచుకోండి. మనం ఇక్కడ దేవ సంస్కృతి దివ్య యాత్ర వరకు మొదలెట్టాం. ఈ దిగ్విజయ యాత్రలో మొదటి భాగం ఏంటి అంటే నువ్వు కాదు గురువుని గుర్తించేది, నువ్వు గుర్తించలేవు. నీ గురువుకి నీ టెస్ట్ పెట్టుకుని నువ్వు మార్కులు వేసుకుని ఈయన మంచి గురువు అండి అని చేరాలి అనుకోండి ఆ గురువు దగ్గరికి. అలాంటి గురువు దగ్గరికి వెళ్ళకండి, అనవసరం. మీరు గురువుని అంచనా వేయగలిగితే, గురువుని అవగాహన చేసుకోగలిగితే, ఆయన గురువే కానీ మీకు గురువు కాదు. ఇంకేంటే మీరు ఆయన మించిపోయారు. మీరెవరు? విఠలాచార్య తీసిన పిక్చర్ అవుతుంది గురువుని మించిన. మరి అలాంటప్పుడు మీకు ఆ గురువు అక్కర్లే. కానీ ఏదో ఒక విధంగా రకరకాలుగా తమాషా తమాషాగా మనం గురువు దగ్గరికి చేరుకుంటాం. చేరుకున్న తర్వాత మనకు ఎలా తెలుస్తుంది మన గురువు ఎవరు? ఇది ఒక పెద్ద ప్రాబ్లం. సిద్ధి సాయిబాబా దగ్గరికి అనేక మంది వెళ్ళేవారు, అందరినీ ఆయన ఒప్పుకునేవాడు కాదు. కొంతమంది వస్తే రాళ్ళు విచ్చేరు కొట్టి పంపించేసేవాడు, నేను నీ గురువుని కాదు, నీ గురువు వేరే ఉన్నాడు. మరి మనకు ఎలా తెలుస్తుంది? ఇదే సంఘటన. మిమ్మల్ని గురువు రాయి విసిరి కొట్టకపోతే ఖచ్చితంగా ఆయన మీ గురువు. దమ్మను చూశాడు అనుకోండి, ఇంకా అందరూ డౌటే లేదు. రమ్మను చూసినా రాలేదనుకోండి, ఎలా రప్పించుకోవాలో రప్పించుకుంటాడు. కానీ అనవసరంగా గురువు యొక్క ఎనర్జీని మీరు వేస్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంత హరిద్వార్లో ఒక యజ్ఞాదిని కొన్ని వేల సంవత్సరాల నుంచి మండుతోంది. నేను మాట తప్పుగా వాడలేదు, వేలు తప్పేమో లక్షలు అనాలేమో. ఇంకేంటే ఆ హరిద్వార్లో తొమ్మిది కుండీలు ఉన్నటువంటి ఆ తొమ్మిది కుండాలలో రగులుతో ఉన్నటువంటి అగ్ని వివాహంలో రగలిచ్చినటువంటి అగ్ని అది. మరి శివపార్వతుల వివాహం ఎప్పుడైందో ఏమైందో అంచనా నాకు మాత్రం అంచనా ఏమీ లేదు, కానీ ఖచ్చితంగా అది లక్షల కోట్ల సంవత్సరాల కిందటే జరిగి ఉంటుంది. అప్పుడు ఉన్నటువంటి అగ్ని ఈనాడు మీకు అంటుకుంటుంది. ఏ కారణం వల్ల వచ్చినా రావచ్చు మీరు, అది వేరే విషయం. అది మీకు అవగాహనలోకి రావాలి. అది శ్రద్ధ అంటాను. శ్రద్ధకి కారణం ఉండదు, నమ్మకం అంతే. దానికి ఒక లాజిక్ చెప్పి రెండు మూడు ఆరు అవుతుంది కనుక, ఆరు ప్లస్ మూడు తొమ్మిది అవుతుంది కనుక, తొమ్మిది ప్లస్ ఐదు పద్నాలుగు అవుతుంది కనుక వీడి మీద విశ్వాసం ఉంచుకో అని లెక్కలు వేయలేం మనం. లెక్కలు వేస్తామా? లెక్కల ద్వారా తెలిసేది కాదు ఇది. అది మీ హృదయ లోతుల నుంచి బయటకు వస్తుంది. కానీ ఈనాటి పరిస్థితులలో ఉన్నటువంటి చాలా పెద్ద దౌర్భాగ్యం ఏంటి అంటే, మన విద్యా విధానము ఈ విశ్వాసము శ్రద్ధ ఈ రెండు ఎలా పెంచుకోవాలో చెప్పదు, ఎలా పోగొట్టుకోవాలో చెప్తుంది. అందుకని దీనిని యవన భాష, యవన విద్య, కూణ విద్య, రాక్షస విద్య, పిశాచ విద్య, రకరకాల పేర్లతో పిలుస్తాం. ఆ విద్యలో రాక్షసత్వం ఏం లేదు. విద్య విద్య ఎప్పుడైనా ఇంగ్లీష్ భాష అయినా కావచ్చు, ఏ భాష అయినా కావచ్చు, అదంతా వాక్యే కదా. వాక్య ఎప్పుడు దైవస్వరూపమే. కానీ ఆ విద్య మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారు అది ముఖ్యం. చాలా గుర్తుంచుకోండి, చాలా మంది సంస్కృతం నేర్చుకోవాలా మాస్టారు మేము ఒకే, అసలు ఇంగ్లీష్ చదువు లక్కలేదా మాస్టారు, అది ఆ మాట అంటే మీకు అది అర్థం చేసుకోండి. ఇందాక నేను ఎలాగైతే మీకు ఒక గ్యారంటీ ఇస్తున్నాను, ఈనాడు మీరు ఇక్కడ కూర్చుంటే ఖచ్చితంగా హిమాలయాలలో లక్షల సంవత్సరాల కిందట రగల్చబడినటువంటి శివ పార్వతుల వివాహంలో ఉన్న జ్వలించినటువంటి యజ్ఞాగ్ని ఈనాడు మిమ్మల్ని మళ్ళీ ఇక్కడికి రప్పిస్తోంది. లాజిక్ పెడతారు మీరు, అసలు లక్షల సంవత్సరాల కిందట శివపార్వతుల వివాహం జరిగింది అని మాకు ఎలా తెలుస్తుంది? కొన్ని ప్రశ్నలకు జవాబు ఉండవు, అది కూడా అర్థం చేసుకోండి. గుడ్డు ముందా కోడి ముందా, విత్తనం ముందా వృక్షం ముందా, మోస్ట్ సిల్లీ క్వశ్చన్స్. ఎందుకంటే ఆ ప్రశ్నలకు జవాబు ఉండదు, ఎవడూ ఇవ్వలేడు. కొన్ని ప్రశ్నలకు జవాబు ఉండవు అంతే. కానీ ఉన్నాయి, విత్తనాలు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, గుడ్లు ఉన్నాయి, కోడి ఉంది. కానీ కోడి ముందా గుడ్డు ముందా అనేటటువంటి ప్రశ్నించుకుంటూ తర్కించుకుంటూ టైం వేస్ట్ చేసుకోకుండా ఉపయోగించుకుంటే కోడిని ఉపయోగించుకోండి, ఉపయోగించుకుంటే గుడ్డను ఉపయోగించుకోండి. మీ ఇష్టం ఎలా ఉపయోగించుకుంటారో, విత్తనాన్ని ఉపయోగించుకుంటారా, వృక్షాన్ని ఉపయోగించుకుంటారా, ఉపయోగించుకోండి. చెప్పిన భావం అర్థమవుతుంది కదా. అన్నెసెసరీ తర్కాలు, ఈ గురువు గొప్ప, ఆ గురువు గొప్ప, తర్కంతో కాదు గురువు దగ్గరికి వెళ్లాల్సింది. శ్రద్ధతో వెళ్ళాలి మీరు, విశ్వాసంతో వెళ్ళాలి. కానీ నేటి విద్యా విధానంలో ఈ శ్రద్ధ విశ్వాసం రెండు లోపిస్తున్నాయి. అసలు విశ్వాసము శ్రద్ధ అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లోకి వచ్చేసారు మనుషులు. ఎవరిని విశ్వసించరు, ఎవరికి ఎవరి మీద నమ్మకం లేదు. ఏదైనా అంటే కాగితం మీద రాసుకోవటం, రిజిస్టర్ చేయించుకోవటం, చేయించుకున్నా జరగదు. కాగితాల మీద రాసినంత మాత్రమే జరుగుతుందా? మనుషుల్లో విశ్వాసం ఉండాలి, మనుషుల్లో శ్రద్ధ ఉండాలి, మనుషుల్లో నమ్మకం ఉండాలి. కానీ నమ్మకం లేకుండా నువ్వు రాతకోతలు కోసుకుంటే ఏమవుతుంది? ఎన్ని మునిగిపోవటం లేదు, రాతకోతలు అన్ని కరెక్టేనండి. కదా గురువు దగ్గరికి మీరు వెళ్తున్నప్పుడు మొదటిది ఈ నమ్మకంతో రండి. ఈ నమ్మకంతో జీవించటం మొదలెట్టింది. ఏంటా నమ్మకం? అసంభవాన్ని సంభవం చేయగలిగేటటువంటి శక్తి గురువులకు ఉన్నది. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ఏ గురువును అయితే మనం కీర్తిస్తున్నామో దాన్ని అక్షరాలా విశ్వసించటం మొదలెట్టండి. మీరు కబుర్లు చెప్పడం కాదు, శ్లోకం చదవటం కాదు. శ్లోకం చదవటానికి ఏముంది, ఏదైనా ఈజీగా చదివచ్చు. కానీ ఎప్పుడైతే మీరు గురు బ్రహ్మ అంటున్నారో నా జీవితాన్ని మలిచేటటువంటి శక్తి నా గురువుకి ఉన్నది. గురు విష్ణు నా జీవితం యొక్క యోగక్షేమాలు, నా జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా గురువు యొక్క ఎక్స్ప్రెస్ ఆర్డర్ తో జరుగుతున్నాయి. ఆ భావన మీరు విశ్వసించాలి ముందు, తర్వాత మీకు అర్థమవుతుంది కరెక్టే. ముందు ఈ విద్య మనం నేర్చుకోవాలి. దేవ సంస్కృతి ఇది, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఇది భారతీయ సంస్కృతి. పూర్వకాలంలో ఋషుల యొక్క ఆశ్రమాల నుంచి కన్వర్సేషన్ ఏమంటే దీక్షాంత సమారోహం అయిపోయిన తర్వాత, బ్రహ్మచర్యాశ్రమం పూర్తయిపోయిన తర్వాత గృహస్థాశ్రమంలోకి వెళ్ళబోయే ముందు గురువు ఇచ్చేటటువంటి ఫైనల్ పార్టింగ్ బ్లెస్సింగ్ చివరి చెప్పేటటువంటి మాటలు అనమాట. ఇంకా వాడు ఆశ్రమం వదిలేసి గృహస్థాశ్రమంలోకి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఏం చెప్తారంటే, మాతృదేవో భవ, మాతృదేవో భవ అన్న గురు బ్రహ్మ అన్న ఒకటే. తల్లి ఎలాగైతే తన శరీరంలోంచి మన శరీరాన్ని సృష్టించింది మాతృదేవత, అసలు నేను ఆశ్చర్యం ఏంటని లేదా అసలు అది ఎంత అద్భుతం ఏంటో తల్లికి ఆశ్చర్యం లేదు. సమస్య ఏంటంటే తల్లికి తెలియదు అది ఎలా వస్తుందో. సైంటిస్ట్ లేదో చెప్తారు, సైంటిస్ట్ చెప్పింది తప్పని నేను అంటలేదు. ఎంతో కొంత సైన్స్ నేను చదువుకున్నాను, ఎంఎస్సీ వాళ్ళకి బయోకెమిస్ట్రీ చెప్పాను నేను. ఆ హార్మోన్స్ ఆ గ్లాన్స్ గురించి ఈనాడు విద్యా విధానం ఏం చెప్తామో నాకు చాలా బాగా తెలుసు యాజ్ ఎ టీచర్. కానీ ఇలా జరుగుతోంది అని చెప్తోంది తప్ప అలా ఎందుకు జరుగుతోందో తెలియదు. అలా ఆ భావం అర్థమవుతోందని నేను చెప్పేది, ఇది ఇది కలిపితే ఇది అవుతుంది ఓకే, కానీ ఇది అలాగే ఎందుకుంది, ఇది అలాగే ఎందుకుంది, ఇవి రెండు కలిస్తే ఇలాగే ఎందుకుండాలి. విచిత్రమైనటువంటి ప్రశ్న మీరు ఎప్పుడు వేస్తుంటారు. హైడ్రోజన్ ఉంది ఒక వాయువు, ఎప్పుడు హైడ్రోజన్ లాగే ఉంటుందండి. మనిషి ఉత్తర్వీలు లాగా రంగులు మారుస్తాడు, ఎప్పుడు ఏం చేస్తాడో తెలీదు. ఒకసారి గురువు గారు అంతా మీదే అంటాడు, ఓహో అంతా నాదైనా అవుతాయి నీ జేబులో ఉందని నాకి అంటే పారిపోతాడు. నోట్ మాత్రం ఏమంటాడు, అసలు మీ వల్లే అండి గురువు గారు ఇదంతా మీ వల్లే, ఓహో అంతా నా వల్లేనా అని గురువు గారి కరకు ఉబ్బి చద్ది అయిపోయి, ఓకే సరే బాబు భలే ముందుగా దొరికాడు నా గురువు, మీరు ఏమాటమ్మాది అంతా గురువు గారు నీదే అన్నప్పుడు ఇంకా గురువు ఏ గురుతో నీకు చేయాలి అంతే కదా. ఇవ్వలేదనుకో, మన మాటలలో మన ఆలోచన విధానంలో ఉన్నటువంటి తప్పు అర్థం అవుతుందా. అంతేకా దీక్షాంత సమారోహం పూర్తయ్యాక ఋషుల యొక్క అడవుల్లో బ్రహ్మచర్యాశ్రమం పూర్తయిపోయాక సుమారు 20 ఏళ్ళు 24 ఏళ్ళు పట్టేది ఆ కాలంలో విద్య పట్టిన తర్వాత వాళ్ళకి ఈ మాతృదేవో భవ అంటే క్రియేటివిటీ సృజనాత్మకత అనేది ఆ స్త్రీ యొక్క శక్తితో ఉంటుంది. ఇక్కడ సెక్స్ గురించి నేను మాట్లాడటంలే, స్త్రీ పురుష భేదం గురించి నేను మాట్లాడటంలే, సృజనాత్మకత గురించి మాట్లాడుతున్నా. ఎక్కడ ఎక్కడ సృజనాత్మకత ఉంటుందో అక్కడక్కడ ఫెమినిన్ ఎనర్జీ ఉంటుంది. ఫెమినిన్ అనేటటువంటి మాటకి యాక్చువల్ గా అర్థం ఏంటంటే రుణాత్మకము అని, నెగటివ్ అని. నెగటివ్ అంటే ఏంటి, అట్రాక్ట్, ఖాళీ, శూన్యం ఉంది, ఖాళీగా ఉంది, అందులోకి అన్ని వచ్చి చేస్తాయి. అలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను నేను. ఇదంతా కూడా శ్రద్ధా విశ్వాసం గురించి మీకు సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను, విచ్ ఇస్ ఇంపాసిబుల్, అది అసంభవమే. కానీ ట్రై చేస్తున్నాను, ఎందుకంటే అది సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం కాదు. అది మాతృదేవో భవ, క్రియేటివ్గా జీవించు, సృజనాత్మకత నీలో ఉండాలి. ఈనాటి విద్యా విధానంలో సృజనాత్మకత పూర్తిగా శూన్యము. మొన్న 4 ఏళ్ల కిందట ఎప్పుడో గోదావరిలో వరదలు వచ్చాయి. ఆ వరదలు వచ్చినప్పుడు నా ఫ్రెండ్స్ యొక్క పిల్లలు కూడా అట్లా జూనియర్ ఇంజనీర్స్ గా పనిచేస్తున్నారు. ఆ కాటన్ బ్రిడ్జ్ గోదావరి దగ్గర ఉంది కదా, అక్కడ పనిచేస్తున్నారు. ఎప్పుడైతే బ్రిడ్జ్ కదిలిందో లైబ్రరీకి పరిగెట్టారు. ఎందుకు పరిగెట్టారో తెలుసా? ప్రెసిడెంట్ ఏదైనా ఉందా? ప్రెసిడెంట్ అంటే తెలుసు, ఇదివరకు ఎప్పుడైనా అలా కూలిపోయి ఉంటే అప్పుడు ఏం చేస్తారో అదే చేస్తాం. సృజనాత్మక లేదు, ఇదివరకు ఏదైనా జరిగి ఉంటే దాన్ని చూసి ఫాలో అవ్వగలగటమే తప్ప, గబుక్కుని మన జీవితంలో మనం ఊహించినటువంటి ఎదురు దెబ్బలు ఏదైనా తగిలితే మనం చేయగలిగేటటువంటి ఘనకార్యం ఏంటంటే ఆత్మహత్య చేసేసుకోవడం. పేపర్లు చూస్తున్నా కదా, మీకు భయం వేయాలి అసలు పేపర్లు చదివితే. కొన్ని సంవత్సరాలు 2-3 సంవత్సరాల కిందట పేపర్లు ఇన్ని ఆత్మహత్యలు ఉండేవి కాదు, అవునా కాదా? ఇప్పుడు పేపర్ తీస్తే ఆత్మహత్య జరగలేదు అంటే ఆశ్చర్యపడాలి న్యూస్లో. మన సంస్కృతి ఎంత దిగజారిపోయిందో మీకు అర్థం అవ్వాలి. మన దేశం ఎటు వెళ్తుందో అని భయపడాలి. మీరు మనస్సు ఉన్నటువంటి వ్యక్తులు అవుతే, హృదయం ఉన్నటువంటి వ్యక్తులు అవుతే మీకు భయం కలగాలి. ఎవడో తెచ్చాడులే, ఎవడో ఏం కావలేను, మనమే చస్తున్నాము. ప్రతి ఒక్క ఆత్మహత్య రంగాటలో కూడా మనమే కారణము, మన ఆలోచన విధానమే కారణము, మనము సవ్యముగా ఆలోచించలేకపోతున్నాము. అందుకు ఈ దేవ సంస్కృతిని తెలియజే యాత్ర గురించి మాట్లాడుతున్నాం. సవ్యంగా ఆలోచించడం ఎలా అన్న దానికి మొట్టమొదటి ఏంటి అంటే, సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు కనుక మనం పిల్లలకి నేర్పగలిగితే, ముందు మనం నేర్చుకోగలిగితే, పిల్లలకి తర్వాత నేర్చుకుందాం, మీకు రావాలి కదా ముందు చేస్తా. అంటే ఇక్కడ భగవంతుడి గురించి కానీ, దేవుడి గురించి కానీ, ఆధ్యాత్మికత గురించి కానీ, అంటే ఈనాడు ఏది ఆధ్యాత్మికత అంటామో ఆ ఆధ్యాత్మికత గురించి నేను చెప్పటం లేదు. హౌ టు లివ్, జీవించటం ఎలా, ఆనందంగా జీవించటం ఎలా, మీ వల్ల మీ చుట్టూరా ఉన్న 10 మంది ఆనందంగా జీవించటం ఎలా, అది మాత్రమే నేను చర్చిస్తున్నాను, అది మాత్రమే నేను చెప్పబోతున్నాను. అదే దేవ సంస్కృతి అన్నది అర్థం చేసుకోండి. కాబట్టి ఈ దేవ సంస్కృతి అది అనగానే ఇదేదో ఫిలాసఫీ కాబోలు, ఇదేదో యోగ విద్య గురించి మాట్లాడుతున్నాం కాబోలు కాదండి. నేను యోగ విద్య గురించి మాట్లాడటం లేదు, గురువుల గురించి మాట్లాడటం లేదు, మీరు అనుకునే గురువుల గురించి. ఈ సంస్కృతి జీవితాన్ని ఎదుర్కొనేటటువంటి సంస్కృతి, అసంభవాన్ని సంభవం చేసేటటువంటి సంస్కృతి. అది వాళ్ళు ఒక మాటలో చెప్పారు, మాతృదేవో భవ. ఎందుకు చెప్పగలిగారు? 24 సంవత్సరాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. మాతృ సత్త అంటే ఏమిటి? వాట్ ఈస్ ఎ మదర్? వరల్డ్ మదర్. మనము భారతదేశంలో పుట్టినటువంటి వ్యక్తులకి ఈ సంస్కృతి ఈ మట్టిలోనే ఉంది. ఎందుకంటే ఈ సంస్కృతి మన మట్టిలో, భారత భూమిని మనము తల్లిగా గుర్తిస్తాం, తల్లిగా గౌరవిస్తాం. ఇప్పుడు తగ్గింది, కానీ ఎంత తగ్గినా ఎంత తగ్గిపోయినా మదర్ ఇండియాయే తల్లి. ఆ భావన ఎంత అద్భుతమైనటువంటి భావనో ముందు మనకు అర్థం అవ్వాలి. నోట్స్ అంటాం మనం, తల్లిగా గుర్తించు భారత. అలా గుర్తించారు కనుకే స్వాతంత్ర సంగ్రామంలో అనేక మంది తమ ప్రాణాలను ఇవ్వగలిగారు. తల్లికి ఎవడైనా చిల్లు తలబెడితే నువ్వు ఖచ్చితంగా ప్రాణం తీసేస్తావు. మనిషి అవుతే కండిషన్ మన అది కూడా ఉంది కాదా? అంతట ఆ మాతృదేవో భవ అనేటటువంటి కాన్సెప్ట్ దీక్షాంత సమారోహం తర్వాత ఋషులు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించేటటువంటి వ్యక్తులకి అది తల్లిని దేవతగా గుర్తించు అని కాదు, దేవతా శక్తి వల్లే తల్లి తల్లి అవుతోంది, విత్తనము వృక్షంగా మారుతోంది, పువ్వు పుష్పిస్తోంది. ప్రకృతిలో ఏ అద్భుతమైనటువంటి సృష్టిలో ఉన్నటువంటి అందాన్ని మీరు చేసినా కూడా అది స్త్రీత్వం వల్లే. అది మాతృదేవోభవ. ఆ మాతృదేవో భవ పూజ్య గురుదేవులు చాలా విచిత్రమైనటువంటి మనకి ఇచ్చారు. ఆ ట్విస్ట్ చాలా మందికి అర్థం కాదు. మీరు ఎంత చెప్పినా ఒక దేశాన్ని చలిగా గుర్తించగలిగేటటువంటి సంస్కారము సంస్కృతి మనకి పోయాయి. మనది భారతదేశము, మనం భారతీయులము, భారతదేశానికి ఏది జరిగినా కూడా మనం బాధపడాలి అనేది మర్చిపోయాం మనం. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల విదేశీ సామ్రాజ్యంలో జీవించటం వల్ల, అది ఏ పరిపాలన కావని మనకి ఇది మన దేశం అనేటటువంటి అల్లింకుపోయింది. ఇంకా దాన్ని మనం తిరిగి ఎస్టాబ్లిష్ చేసుకోలేము. అందువల్ల గాయత్రి మాత అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి నూతన దేవతా రచన జరిగింది. సమాచారి ఈ ఏకముఖి గాయత్రి పూజ్య గురుదేవులు దాన్ని మనకి అందజేసేటంత వరకు లేదు, సృష్టిలో లేదు. మీకు ఆ సాహసము కానీ ఆ గొప్పతనం కానీ ఆ వ్యక్తి ఒక నూతన దేవతని సృష్టించి మనకిచ్చాడు. ఇట్ ఈస్ ఎ న్యూ ఎనర్జీ, ఒక కొత్త శక్తి. అందుకే అరవిందో చాలాసార్లు చెప్పాడు, నేను చెప్తున్నటువంటి ఇంటెగ్రల్ యోగా, నేను చెప్తున్నటువంటి యోగా పూర్వకాల ఋషులకు కూడా తెలియదు పోవన్నాడు. మనకేమో ఒళ్ళు మండిపోతుంది, భారతదేశం అంటే ఏంటో తెలియదు, ఋషులు అంటే ఏంటో తెలియదు. కానీ అరవిందో అలా అంటాడా, ఋషులకు కూడా తెలియదా అంటే అప్పుడు నీకు అరవిందో తప్పు చెప్తున్నాడు అనేటటువంటి మాట అనగలిగే హక్కు ఎప్పుడు ఉంటుంది? ఋషులు ఏం చెప్పారో మీకు తెలియాలి పూర్తిగా, అరవిందో ఏం చెప్పాడో తెలియాలి. అప్పుడు అరవిందో ఆ మాట అంటే నేను ఋషుల కంటే గొప్పవాణ్ణి, ఋషుల కంటే 4 అడుగులు ముందున్నాను అన్నాడు ఆయన. శ్రీరామ శర్మ ఆచార్య అరవిందో కంటే 8 అడుగులు ముందున్నాడు. అంచేత మేము అరవిందోని వద్దండి, నేను శ్రీరామ శర్మ ఆచార్య దగ్గరికి వెళ్తాం. అరవిందో గ్రూప్ అరవిందో గ్రూపే. ఇంకా ఇక్కడ కొంతమంది అరవిందో భక్తులు ఉన్నారు, వాళ్ళని అలా భక్తులు అవ్వమని చెప్పింది నేనే. అంచేత నా బాధ నాది, ఎవరి బాధ వాళ్ళదయ్యా, అంతేగా. ఈ విలక్షణత, ఈ సంస్కృతి, దేవతా శక్తుల నిర్మాణం యొక్క సంస్కృతి కేవలం భారతదేశంలోనే, ఇంకెక్కడా లేదు. మిగతా అన్ని చోట్ల కూడా ఒకే దేవుడు. ప్లస్ దేవుడి గురించి మాట్లాడరు, బుద్ధిజంలో కానీ జైనిజంలో కానీ దేవతల గురించి పెద్దగా ఉండదు వర్ణన. కొన్ని ధర్మాల్లో అసలు దేవుడు ఒకడే, ఇంకా దేవతలు లేవు, ఎవరు లేరు. ఇక్కడ నేను మతాల ప్రసక్తి తీసుకొచ్చింది ఏది గొప్ప అని చెప్పడానికి కాదు, మన సంస్కృతి ఎంత విలక్షణమైనది అని చెప్పడానికి. మన సంస్కృతిలో ఉన్న గొప్పదనం చెప్తున్నాను, కానీ ప్రతి సంస్కృతి గొప్పదే, ప్రతి వ్యక్తి గొప్పవాడే. కానీ ఇది గొప్పతనం అర్థమవుతుందా? దేవతా శక్తుల యొక్క నిర్మాణము, కొత్త దేవతల్ని సృష్టించడం, గురు బ్రహ్మ అటువంటి గురువులు ఉన్నటువంటి భారతదేశం నుండి. కానీ ఈ విదేశీ చదువులు చదువుతున్నటువంటి వాళ్ళకి దీని గురించి ఏ అవగాహన వస్తుంది? గందరగోళం ఎక్కడొస్తుంది? దేవతలు అనేసరికల్లా మీరేమనుకుంటారు అంటే మనకి పనికిరాని వాళ్ళు, ఒక్కొక్కటే కొట్టేసి ఓ ఆర్తి చేస్తే మీ కోరికలు తీర్చేస్తారు. అన్ఫార్చునేట్. దేవతా శక్తులు అనేటటువంటి దాని అర్థం ఏంటి అంటే ప్రాకృతిక శక్తులు అని అగ్నిదేవుడు, వాయుదేవుడు, వరుణదేవుడు, ఈ దేవుడు అనేటటువంటి మాట మనం దేనికి వాడుతున్నాం? ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులకి వాడుతున్నాం. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులను మాత్రమే కాకుండా ఈనాడు ప్రపంచంలో కొత్త దేవతా శక్తుల యొక్క ఆవిర్భావం జరుగుతున్నది, అది చెప్పేటటువంటి బాధ్యత మన మీద ఉంది, గురువుల మీద లేదు. న్యూటన్ గురుత్వాకర్షణ శక్తి నియమాన్ని కనిపెట్టేశాడు, ఫారడే ఎలక్ట్రిసిటీని కనిపెట్టేశాడు. ఇవి ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు కదా. కానీ వాటిని ఉపయోగించుకుని వాటి టెక్నాలజీ డెవలప్ చేసి వాటిని ఇంటింటికి అందించే బాధ్యత న్యూటన్ ఫారడేది కాదు, చేయలేరు కూడా వాళ్ళు. వాళ్ళ టైం అంతా కూడా, వాళ్ళ జీవితం అంతా కూడా అది కనిపెట్టడానికి సరిపోయింది. గురుత్వాకర్షణ నియమాలు కనిపెట్టడానికి, ఎలక్ట్రిసిటీ నియమాలు కనిపెట్టడానికి టైం సరిపోయింది. కానీ ఆ ప్రాకృతిక దేవతా శక్తులను ఇంటింటికి తీసుకెళ్ళటానికి మీరు న్యూటన్ కావక్కర్లేదు, ఫ్యారడే కావక్కర్లేదు, మామూలు వ్యక్తులు అవుతే చాలు. కానీ ఎలాంటి వ్యక్తులై ఉండాలి, దీన్ని మేము అందరికీ అందజేయాలి అనే తపన ఉన్నవాళ్ళు అయితే చాలు. అది ఈ క్లాసుల్లో మనం చెప్పుకునేది ఏంటి అంటే, భారతదేశపు యొక్క ఋషి పరంపర కొనసాగుతూనే ఉన్నది. భారతదేశ ఋషి పరంపర ఎప్పుడూ ఆగిపోలేదు. ఆగిపోకపోవటమే కాదు, అది కొత్త కొత్త రూపాలు దాల్చి ఆధునిక కాలంలో అత్యంత అలౌకికమైనటువంటి విలక్షణమైనటువంటి దేవతాశక్తులను తయారు చేసింది. ఆ దేవతాశక్తులను తయారు చేసినటువంటి మొదటి ఘనత రామకృష్ణ పరమహంసకి దొరుకుతుంది. అన్ని దేవతలను ముందు సాక్షాత్కరింపజేసుకున్నాడు ఆయన. చదవండి ఆయన యొక్క చరిత్ర. ఏ దేవత గురించి అయినా చెప్పేయండి ఆయనకి, 3 రోజుల్లో ఆయన ఆ దేవతని ప్రత్యక్షం చేసేసుకుంటాడు. చదివాడు కదా, కాళికాదేవిని చూశాడు, సీతాదేవిని చూశాడు, రాధని చూశాడు, రాజరాజేశ్వరిని చూశాడు, అంతేకాదు మేరీని చూశాడు, క్రైస్తని చూశాడు, మొహమ్మద్ని చూశాడు. ఇంకటి ఇక్కడ మతాల ప్రసక్తి తీసుకొచ్చి గందరగోళం పెడుకోకండి. అందరూ శక్తులే, అందరూ శక్తివంతులే. అన్ని మతాలు కూడా ప్రకృతిలో ఉన్నటువంటి ఏదో ఒక శక్తికి మూలంగా పనిచేస్తున్నటువంటిదే. కానీ రామకృష్ణ పరమహంస ఇంకొక పని చేశాడు, ఈ దేవతాశక్తులందరినీ కూడా సాక్షాత్కరింపజేసుకున్నాక ఈ దేవతాశక్తులన్నీ కలిపి వాటిల్లోంచి ఒక అద్భుతమైనటువంటి దేవతాశక్తిని బయటికి లాగాడు. దానికి ఆయన పెట్టినటువంటి పేరు మహాకాళి. దాని తర్వాత అరవిందో, పూజ్య గురుదేవులు, మిగతా వాళ్ళు ఆ మహాకాళి శక్తిని అనేక రూపాలుగా మలిచారు. అది ఇక్కడ నేను చెప్పలేను, నేను మీకు రాబోయేటటువంటి దాంట్లో మీరు విశేషంగా వాటి గురించి చర్చించుకుంటాము అంటే అంటే ఇప్పుడు సుబ్బారావు గారు వాళ్ళు నోట్ చేసుకోవాలి. ఈ క్లాసులు కూడా ఇక్కడ జరుగుతాయి. ఈ నూతన దేవతాశక్తి శ్రీరామ శర్మ ఆచార్య అంటే రామకృష్ణ పరమహంసగా ఆయన చేసినటువంటి రీసెర్చ్ని కొనసాగించాడు. అది హింట్ ఎందుకు ఇస్తున్నాను అంటే, ఇదంతా కూడా మాతృదేవో భవ అనే ఋషులు చెప్పినటువంటి ఒక మాటకి విశ్లేషణ ఇచ్చాను నేను, పూర్తిగా ఇవ్వలేను నేను. ఇంకట అమ్మని తల్లిగా కొను, అంత చిన్న మాట చెప్పడానికి నువ్వు ఋషి ఆశ్రమానికి ఏం వెళ్ళక్కర్లే, అమ్మ అమ్మే, అమ్మని మళ్ళీ నువ్వు కొలవాలా ఏంటి తల్లిగా. కానీ మాతృదేవత యొక్క శక్తి, భారత భూమిని మాతృభూమిగా చూడగలిగేటటువంటి సంస్కారం, తర్వాత గురు బ్రహ్మ, తర్వాత ఏంటి గురు విష్ణు, ఈ విష్ణు యొక్క శక్తి. ఈ విష్ణు యొక్క శక్తి శ్రద్ధ అనేటటువంటి ఒక్కటి మీ దగ్గర ఉంటే యోగక్షేమం వహామ్యం. మీరు అసలు ఉద్యోగాలు చేసుకోవక్కర్లేదు, డాక్టర్లు అక్కర్లేదు, ఎవ్వరు అక్కర్లేదు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పరియుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. ప్రతిజ్ఞ అది, మనమే మామూలు మనుషులు, నేను నీకు పని చేసి పెడతాను అంటే చేయలేకపోతే ఎంత బాధపడతాం. నేను చెప్పాను వాడికి, పూర్తిగా ప్రయత్నిస్తాం, కొంచెం మానవత్వం ఉంటే ఉంచునే ఆశామాసిగా ప్రతిజ్ఞ చేసేవాళ్ళ సంగతి వదిలేయండి. మామూలుగా ఒకరికైనా ఒక చిన్న మాట ఇస్తే మనం ఏం చేస్తాం, వాడికి మాట ఇస్తాం, మాట నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తామా, ప్రయత్నిస్తాం, దానివల్ల మనకి కొంచెం ఇబ్బంది అయినా. అలాంటిది జగద్గురువు లాంటి వ్యక్తి. నువ్వు నన్ను నిరంతరము గుర్తు ఉంచుకో, నీ యోగక్షేమాలను నేను వహిస్తాను అన్నాడు. ఆ మాటకి అర్థం తెలిసిన లేదు నీకు. వహామ్యహం అంటే మోస్తానని అర్థం, చూసుకుంటానని కాదు. తేడా అర్థమవుతుందా రెండింటికి? చూసుకుంటాను అంటే చూసుకుంటాడు, చూసుకోగలడు. మోస్తాను అంటే అసలు అది వేరు, అసలు ఆ భావం, ఆ లోటు నీకు అర్థమవుతుందా ఆ మాట? కానీ మనకు ఆ శ్రద్ధ ఉంటే ఆయన మోస్తేది, నువ్వు మోయినిస్తే ఆయన మోస్తేది. అది దేవ సంస్కృతి. సంస్కృతి అర్థమవుతోన్న మిల్లిమిల్లిగా మాతృదేవో భవ అన్న మాటకి ఒక వివేచన ఇచ్చాను, అది దేవ సంస్కృతి. ఇప్పుడు విష్ణు మాయాశక్తి, ఆసురీ శక్తుల నుంచి ప్రపంచాన్ని రక్షించే శక్తిని విష్ణు శక్తి అంటాం. స్వార్థపరుల నుంచి ప్రపంచాన్ని మేమే రూల్ చేసేయాలి, ప్రపంచం అంతా నాదే అయిపోవాలి అనుకునేటటువంటి మానవులు ఎప్పుడెప్పుడు ఆవిర్భవిస్తారో అప్పుడప్పుడు విష్ణు యొక్క అవతారాలు వస్తాయి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యం. నువ్వేం అడగక్కర్లే, ఆయనే వస్తాడు. శ్రద్ధ, శ్రద్ధ ఒక్కటే ఉంటే నువ్వేం చేయక్కర్లే. రమణ మహర్షి చెప్పినట్టు ఒక కథ చెప్పబడుతుంది, అందరు గురువులు ఈ కథ చెప్పుకుంటారు. కానీ రమణ మహర్షి చెప్పిన కథలో ఏంటి అంటే, విజయవాడ స్టేషన్లో ఓ ట్రైన్ ఆగి ఉంది. పూర్వకాల ట్రైన్ అప్పుడు ఇంత రిజర్వేషన్స్ 2 టైల్స్ 3 టైల్స్ అవి లేవు, ఎవరికి ఎక్కడ పడితే ఎక్కడ దూరిపోతాయి. సో పల్లెటూరు అతను మొట్టమొదటిసారి వెళ్తున్నాడు ఊరికి. అంతే ఒక పెద్ద కంకు పెట్టి పెట్టుకున్నాడు, తన తల మీద మోసుకుంటే గబగబగా పరిగెత్తుకు వచ్చి ట్రైన్లో ఆ కంపార్ట్మెంట్ లో దూరిపోయాడు. సరే ట్రంక్ పెట్టి పెట్టి దూరిపోతూ ఉంటే ఎవడు మాత్రం ఏం చేస్తాడు, సరే రానిస్తాడు. ట్రైన్ కదిలింది, ట్రైన్ కదిలిన తర్వాత ఈ ట్రంక్ పెట్టి నెత్తినీది ఉంది వీడికి. వాళ్ళేమన్నారంటే, నాయన నువ్వు దీన్ని కింద పెట్టు, కనీసం నలుగురు దాని మీద కూర్చోగలుగుతారు. అందుకే బస్కి వాళ్ళని కృతజ్ఞులు అంటారు. ట్రైన్ నన్ను మోసుకోండి, ఈ పిటి బరువు కూడా దాని మీద ఎలా పెడతాను అన్నట్ట. నువ్వు పెట్టినా పెట్టకపోయినా బరువు ఎక్కడుంది అంటారు. నీకు శ్రద్ధ ఉన్నా లేకపోయినా మోసేది బరువు ఆయనే. నువ్వు తెలిస్తే నువ్వు పెట్టి కింద పెట్టుకుని ఆనందంగా ప్రయాణించగలవు, తెలియకపోతే మోసుకో. ఎవడేం చేస్తాడు ఏడు. భావం అర్థమవుతుందా? మన బాధలన్నిటికీ కారణం ఏంటి అంటే శ్రద్ధ లేకపోవడం. శ్రద్ధ అనేక లీలలు చదివి అర్థం చేసుకోవాలి. గురు చరిత్రని లీలలు అంటాం మనం, కృష్ణ లీలలు అంటాం. లీలలు అంటే ఏంటో తెలుసా అసలు మీకు? ఎందుకు చదవాలి లీలలు? రోజు చదువుతారు కదా లీలలు, గురు చరిత్ర పారాయణ చేయమంటాం. లీలలు అనేటటువంటి మాటలో చాలా లోతైనటువంటి అర్థం ఉంది. ఏంటా లోతైనటువంటి అర్థం అంటే, లీల గేమ్ అనేది ఎప్పుడు నియమానుసారం జరుగుతుంది. నియమం లేదనుకోండి గేమ్ కా ఆనందం లేదు. కేకాట ఆడుకుంటున్నారు మీరు స్నేహితులు, నియమ ప్రకారం ఆడకుండా వాడు మోసం చేయటం మొదలెట్టాడు అనుకోండి, ఆ లీలకు అర్థం లేదు, ఇంకా ఆనందం లేదుగా. ఆ లీల ఆ గేమ్కి విలువ ఎప్పుడుంటుంది? నియమానుసారం ఆడితే. గురు చరిత్రలో జరిగేటటువంటి సంఘటనలు లీలలు అని ఎందుకంటున్నామంటే, ఆ గురు చరిత్రలో చాలా మంది మల్లాండిగా బాధపడేటటువంటి వాళ్ళే ఉంటారు. వాళ్ళ కథలే చదువుతాం మనం, ఫలానా వాడికి ఆ బాధ ఉందిట, ఫలానా వాడికి ఈ బాధ ఉందిట, గురువు యొక్క ఈ లీల వల్ల వాడికి ఆ బాధ తగ్గింది, గురువు యొక్క ఈ లీల వల్ల వాడికి ఆ బాధ తగ్గింది. లీల అంటే అర్థం ఏమని చెప్తాను నేను? నియమాలు. అంటే ఆ నియమాలు నీకు అర్థమవుతే నీకు ఆ బాధ తగ్గుతుంది. లీలంటే అర్థమైంది ఇప్పుడేంటో? అంటే గురు చరిత్ర ఎందుకు చదవాలి అంటే, ప్రకృతిలో ఏ నియమానుసారం మీరు జీవిస్తే ఆ బాధ తగ్గుతుందో చెప్పే సంఘటనలు అవి, కథలు కావవి లీలలు. లీలలు అంటే ఇప్పుడు అర్థమైందా మీకు? ప్రతి లీల ఒక నియమానుసారం ఆడతాం. క్రికెట్కి ఒక నియమం ఉంటుంది, హాకీకి ఒక నియమం ఉంటుంది కదా. ఆ నియమానుసారం ఆడితే ఆ నియమానుసారం ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇంకా గురు చరిత్రలో జరిగేటటువంటి లీలల అంతరార్థం ఏంటి అంటే, ఫలానా వాడికి బాధ తగ్గింది అని చెప్పడం కాదు, ఫలానా వాడికి ఆ లీలలో వాడు ఏం చేస్తే బాధ తగ్గిందో మీరు గమనించుకుని అదే మీరు చేయండి, మీకు బాధ తగ్గుతుంది. అందుకు నిత్యపారాయణ చాలా అవసరం. రామాయణము రాముడి యొక్క లీలలు, భాగవతము కృష్ణుడి యొక్క లీలలు, అవన్నీ గురు చరిత్రలే. రామాయణం సిద్ధిసాయి భౌతిక చరిత్ర ఎలాగైతే రాయబడిందో రామాయణం అలా రాయబడింది, రాముడి యొక్క చరిత్ర. దాన్ని పారాయణ చేస్తే పాటలు చాలా అర్థవంతంగా రాస్తారు మన వాళ్ళు. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా మనసారా వినమ్మను. మనస్సు పెట్టి విన, మనస్సు పెట్టి వింటే ఏమో ఎన్ని మ్యాజిక్లు జరుగుతాయి, అప్పుడు మీకు శ్రద్ధ డెవలప్ అవుతుంది. ఆటలో నియమాలు ఎప్పుడైతే అర్థమవుతాయో, అంటే నియమాల మీద మీకు శ్రద్ధ ఎప్పుడైతే కలుగుతుందో మీరు ఎక్స్పర్ట్స్ అయిపోతారు. శ్రద్ధ అంటే ఏంటో అర్థమైందా? వివేకానంద లండన్ లో లెక్చర్ ఇస్తున్నప్పుడు ఒక ఆమె ఉంది ఆయన స్పీచ్. ఆ స్పీచ్ లో ఆయన చెప్పాడు, ఇఫ్ యూ హ్యావ్ ఏ ఫెయిత్ ఆఫ్ ఏ సీసం సీ యూ కెన్ మూవ్ మౌంటైన్స్. ఆవగింజంత శ్రద్ధ నీకు ఉంటే కొండల్ని కరిపేయవచ్చు. చాలా జాగ్రత్తగా వినండి, అతిశయోక్తి కాదు. హనుమంతుడు ఇది చేసి చూపించాడు, కొండని ఎత్తి తీసుకొచ్చి మళ్ళీ ఎత్తి పెట్టి అసంభవం ఏం కాదు. అది ఆవిడ వింది, ఆవిడ లండన్ లో, ఆ పేరు నాకు గుర్తులేదు, లండన్ లో ఆయన స్పీచ్ ఇస్తున్నప్పుడు ఈ మాట చెప్పాడు వివేకానంద స్వామి, మీకు ఆవగించేంత శ్రద్ధ ఉంటే చాలు కొండలు కలిపి. సరే, ఆవిడ ఉన్నటువంటి ఏమంటారు దాన్ని ఫ్లాట్ లో, మూడో అంతస్తులోనూ ఎక్కడో ఆవిడ ఫ్లాట్ ఉంది, దానికి ఎదురుకుండా ఒక కొండ ఉంది. కిటికీ తలుపు తెరవగానే పాపం రాళ్ళు అడ్డొచ్చేవి ఆ కొండ రాళ్ళు. కొండని ఎవడు కలుగుతాడు? ఇంకా అలా అడ్డుంది. మరి వివేకానంద చెప్పాడు కదా అని చెప్పి దానికి ఎదురుకుండా కళ్ళు మూసి కూర్చుని పద్మాసనం వేసుకుని ప్రాణాయామాలు చేసుకుని పౌర్ణమాసి యజ్ఞ ప్రాణాయామం కూడా చేసుకుని, కొత్త ప్రాణాయామం కదా, అన్ని ప్రాణాయామాలు చేసుకుని కొండ కదులు కొండ కదులు కొండ కదులు. మధ్య మధ్యన ఒకసారి ఆలోచిస్తుంది అన్నమాట, కొండ కదిలిందో లేదు. రాత్రల్లా ట్రై చేసింది పాపం వాళ్ళ, ట్రై చేసిన తర్వాత కొండ కదలలేదు, కొండ అక్కడే ఉంది. అప్పుడు ఆవిడ అందిక, ఈ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఈ మాట మీరు అనకుండా ఉంటే మీకు శ్రద్ధ ఉన్నట్టు. ఆవిడ ఏముందో తెలుసా? నాకు తెలుసు కొండ కదలదని. ఐ నో ద మౌంటైన్ విల్ నాట్ మూవ్. మీ శ్రద్ధ ఉన్నట్టే నేనట, నాకు తెలుసు అలాగే కొండ కదలదని. చివరికి ఆవిడ అంటే మొదటి నుంచి ఆవిడకి తెలుసు అనమాట కొండ కదలదని. అంటే నీకు శ్రద్ధ కొండ కదులుతూనే ఉందా కదలుతూనే ఉందా? మరి ఆలోచన శైలి మార్చుకోవాలి. అన్ఫార్చునేట్లీ మన విద్యా విధానము శ్రద్ధను విజృంభించి పని చేయించగలిగేటటువంటి విద్య లేదు. అంత అనుమానాలే వస్తుందా రాదా, జరుగుతుందో జరగదు ఏమో. మరి అది అలవాటు పడిపోయాక నువ్వు కరెక్ట్గా ఎలా ఆలోచిస్తావు? కానీ క్రైస్ట్ ఒక మాట అంటాడు, ఇట్స్ యూ కెన్ బికమ్ లైక్ ఎ చైల్డ్. లైక్ ఏ చైల్డ్ అన్నాడు, చిన్నపిల్లలాగా అయిపోమల్లే. చిన్నపిల్లల మనస్తత్వం కనుక నీకు వచ్చేస్తే నీకు శ్రద్ధ వచ్చినట్టే అన్నాడు క్రైస్తే. ఎందుకు? గీతా ప్రెస్ గోరఖ్పూర్ పేరు విన్నారా మీరు? చాలా మంచి పుస్తకాలు ప్రింట్ చేస్తుంది. ఆ గీతా ప్రెస్ గోరఖ్పూర్ లో పుస్తకాలని నేను ఎందుకు చాలా ఇష్టపడతాను అంటే అందులో తప్పులు ఉండవు. అంటే గీతా ప్రెస్ గోరఖ్పూర్ లో ఏదైనా ఒక శ్లోకం ఏదైనా అచ్చుపడింది అనుకోండి, ఇంకా అది కరెక్ట్ అనమాట. మీకు డౌటే లేదు, మీకు అనుమానం ఉందా, మీరు సంస్కృత పండితులే ఇలా ఉండకూడదండి, ఇక్కడ వ్యాకరణం తప్పు, ఇది మిస్ప్రింట్ అయింది అన్నా నేను నమ్మను. నాకు ఎంత నమ్మకం అంటే వాళ్ళ మీద శ్రద్ధ అంటే అదే రైట్, అంత కరెక్ట్గా ఉంటారు వాళ్ళు. అసలు ప్రింటింగ్ మిస్టేక్ ఉండదు వాళ్ళది. చూడండి, గీతా ప్రెస్ గోరఖ్పూర్ పుస్తకాలు మీరు ప్రింటింగ్ మిస్టేక్ పట్టుకోలేదు. ఒకవేళ ప్రింటింగ్ మిస్టేక్ ఉంటే 5000 కాపీలో ఎంతో వాళ్ళు అచ్చు వేస్తే దాన్ని ఇంకుతో దిద్దుతారు. మీకు కనిపిస్తుంది ఇంకుతో దిద్దటం, అంత సిన్సియర్ పీపుల్. ఎలాగ అంత సిన్సియరిటీ వాడికి వచ్చింది అని ఆయన తన జీవిత కథ రాస్తే చెప్పాడు. గోయంక జయదయాలు గోయంక అని ఆయన అసలు ఎందుకంత కష్టపడతాడు, తప్పులు జరగకుండా ఉండాలి అని నేను ఎందుకు చేస్తున్నాను, గీతని ఇంటింటికి తీసుకెళ్తానికి నేను ఎందుకంత ప్రయత్నం చేశాను అన్న దానికి ఆయన తన ఆత్మకథలో సంఘటన రాశాడు. ఆయన చిన్నప్పుడు అంటే ఆయనకి ఒక 15-16 ఏళ్ళు ఉన్నప్పుడు జరిగిన సంగతి అంట. గోరఖ్పూర్, ఈయన ఉండేది గోరఖ్పూర్, అక్కడ ఈయన ప్రెస్ పెట్టాడు. ఆ ప్రెస్కి గీతా ప్రెస్ అని పెట్టాడు, అంతటి గీతా ప్రెస్ గోరఖ్పూర్ అయింది. గోరఖ్పూర్లో కొన్ని కారణాల వల్ల 5-6 సంవత్సరాలు బట్టి వర్షాలు లేవు. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది భక్తులకి హరిద్వార్ పైన నారాయణ గుహ అని ఒక గుహ ఉంది, అది ఇప్పటికీ ఉంది. నారాయణ గుహలో ఒక యోగి ఉండేవాడు, మరి ఆయన ఇప్పుడు ఉన్నాడో లేదో నాకు తెలీదు, నారాయణ యోగి అని. ఆయన పేరు మీదే దానికి నారాయణ గుహ అని పేరు పడింది. గుహ మాత్రం ఉంది ఇప్పటికీ. ఆయన భక్తులందరూ ఆయన్ని కనుక మనం గోరఖ్పూర్ తీసుకొస్తే వర్షం కురుస్తుంది. మనకి నమ్మకమైన గురువులు వాళ్ళు మహాత్ములు వస్తే మంచి జరుగుతుంది అని వీళ్ళు వెళ్ళారు. దర్శనం కురవటం లేదండి చాలా రోజులు పెట్టి, మీరు రావాలి మా నేను రానేగా కాదా, కర్మ మీరు చేస్తున్నది ఇదంతాను, ఇప్పుడు ఏడుస్తే ఏం లాభం, వర్షం పడటం లేదు నేను రానన్నాడు. కాదండి రావాలి, ఇచ్చాక విద్య మొదలెట్టాడు. 3 రోజుల్లో దర్శనం కురిస్తే కురుస్తుంది, నేనేం గ్యారంటీ ఇవ్వటంలే అని వరుణ యజ్ఞం మొదలెట్టాడు. మొదటి రోజు అయింది, 2వ రోజు అయింది, 3వ రోజు మధ్యాహ్నం కూడా అయిపోయింది. వర్షాలు సూచనే కాదు, అసలు మొత్తం డ్రై 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 డ్రై. సాయంత్రం పూర్ణమికి దర్శనం కురిస్తే సాయంత్రం లోపల కురవాలి. నేను చెప్పాడు ముందే, నీ కర్మయ్యా నేనేం చేయలేను, నేను ట్రై చేస్తాను, నేను బతమానుకుంటున్నాను కనుక నాకు తెలిసిన విద్య నేను ప్రయత్నిస్తాను, గ్యారంటీ లేదండి. జయదయాల జయంత అట్లా 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఇంట్లో ఉంటున్నాడు అక్కడ వాళ్ళిళ్ళే. ఆ ఇంటి పక్కన ఇంకొక ఇంట్లో సంభాషణ జరుగుతుంది. ఏంటి సంభాషణ జరుగుతుంది? ఆ కుటుంబ సభ్యులలో 3 బయటకు వచ్చి యజ్ఞం చూడటానికి వెళ్తున్నాడు. చిన్న కుర్రాడు నేను కూడా వస్తాను అని మారాన్ చేస్తున్నాడు యజ్ఞం చూడటానికి. రా అన్నాడు, అంటే ఆగండి గొడుగు తెస్తాను అన్నాడు ఆ చిన్న కుర్రాడు. పిచ్చివాడ ఇంత ఎండగా ఉంది గొడుగు ఎందుకు అని వీళ్ళు పెద్ద. ఆ చిన్న కుర్రాడేమో ఆ యోగి చెప్పాడు కదా సాయంత్రానికి వర్షం కురుస్తుంది, నేను గొడుగు తెస్తాను. ఉదాహరణ అర్థం అవుతుందేమో మీకు. చిన్నపిల్లల ముందు పెద్దవాళ్ళు ఏం చేయలేరుగా, సరేరా ఏడుస్తున్నాడు అని గొడుగు తంకన పెట్టుకుని వచ్చాడు చిన్నకుంటాడు. ఆ రోజు సాయంత్రం వర్షం కురిసింది. ఓ నారాయణ మహారాజ్ కి జయ్, నారాయణ మహారాజ్ కి జయ్ అంటే నాకు కాదు జయకారాలు కొట్టాల్సింది, ఆ చిన్నపిల్లని చూపించేసా. వాడి వల్ల కురిసింది వర్షము, వాడి ఒక్కడికే శ్రద్ధ ఉన్నది. ఆ శ్రద్ధ ఏది ఇప్పుడు మన దగ్గర, తెచ్చుకోవాలమ్మా, లేకపోతే తెచ్చుకోండి. ఏదైనా నేర్చుకుంటే వస్తుందమ్మా అభ్యాసం. లేదు మనకి ఆ శ్రద్ధ ఎందుకు లేదు అంటే ఆ విద్యా విధానం అలా ఏడిచింది. మనం ఏమి చేయను, అంత లాజిక్కో లాజిక్కో లాజిక్కో, ఏం లాజిక్, అద్భుతమైన లాజిక్ నేను చెప్తాను. నేను గాడ్ ఈజ్ లవ్ ఒప్పుకుంటారా, లవ్ ఈజ్ బ్లైండ్ ఒప్పుకుంటారా, అంటారు కదా ప్రేమ గుడ్డి అని, దేర్ ఫోర్ గాడ్ ఈజ్ బ్లైండ్. డలే లాజిక్, పిచ్చి లాజిక్, ఎందుకు ఈ లాజిక్, లాజిక్ విలువ ఉండే చోట లాజిక్లకు విలువ ఉంటుంది, ప్రతి చోట లాజిక్లే ఉండవు, సింపుల్ కామన్ సెన్స్. రజనీష్ ఒక చోట ఒక సంఘటన చెప్పాడు, నాకు ఎందుకో అది నచ్చుతుంది, మరి అందరికీ అది నచ్చుతుందో నచ్చదో నాకు తెలీదు. ఇది కూడా చిన్నపిల్లాడు కదే, అది చిన్నపిల్లవాడు తప్పటి అడుగులు వేస్తున్నాడు, అడుగు వేస్తున్నాడు, 2 అడుగులు వేస్తున్నాడు పడిపోతున్నాడు, అడుగులు వేస్తున్నాడు పడిపోతున్నాడు. అక్కడ నుంచి జరి వెళ్తుంది, ఇక జరికి సెంటిపీడ్ అని ఇంగ్లీష్లో పేరు, సెంటిపీడ్ అంటే 100 కాళ్ళు ఉన్నాయని. వీడు దాన్ని అడిగా, నాకు 2 కాళ్ళు ఉన్నాయి, చస్తున్నాను నేను, ఏ అడుగు ముందు వేయాలో ఏ అడుగు ముందు వేయకూడదు, నీకు 100 కాళ్ళు ఉన్నాయి తల్లి నువ్వెలా నేర్చుకున్నావు నడక అని. అది అంతవరకు నడుస్తుంది ఇట పాపం. ఇప్పుడు దీనికి అనుమానం వస్తుంది ఇట ఎలా నడుస్తున్నాను అని ఇంకా ఆలోచిస్తుంది కదా. శ్రద్ధ అర్థమైందా? ఆలోచిస్తే వచ్చేది కాదు, హృదయం నుంచి ఉప్పొంగుతుంది. అది ఉప్పొంగుతుంది, అది ప్రతి మనిషికి సహజంగా ఉండేది శ్రద్ధే. నా దగ్గరికి కొన్ని విచిత్రమైనటువంటి కేసులు వస్తూ ఉంటాయి. ఒక డాక్టర్ గారి భార్య అతిభ్రమించింది, నిజంగా జరిగినటువంటి సంఘటన. ఏంటి ఆవిడ భయం? నేను నిద్రపోతే రేపు మళ్ళా నిద్ర లేస్తానా లేవనా? నీకు ఎప్పుడైనా ఈ అనుమానం వచ్చిందా? లాజికల్ గా రావాలి కదా, నిద్రపోతే లేస్తామని గ్యారంటీ ఏంటి? ఆ గ్యారంటీయే శ్రద్ధ. దీనికి లాజిక్ మీరు ఏం చెప్పగలను? నిద్రపోతే గ్యారంటీగా లేస్తామని లాజిక్ చెప్పండి. ఏంటి లాజిక్ అంటే అందరూ లేస్తున్నారు కనుక నేను లేస్తున్నాను. కానీ అందరూ లేచినంత మాత్రాన నువ్వు లేస్తావా గ్యారంటీ ఏంటి? అది ఆవిడకి వచ్చిన పెద్ద బెంగ. అది కేవలం గులాబీ పువ్వు వాసన చూపించి చెస్సు తగిలింది. పువ్వులకి బలే శక్తి ఉంటుంది. భగవంతుడికి వాళ్ళకి మనం పుష్పహారాలు వేసేది ఎందుకో తెలియదు. మనం పిచ్చివాళ్ళం, ఏది ఉపయోగించుకో మనం తమాషాది అన్నీ చేస్తాం, చివరికి ఏది పనికి రాకుండా చేసుకుంటాం. ఉపాసన ఇక ఉపాసన అనేటటువంటి విధానము ఎలాగ ఎటువంటి పరిస్థితుల్లో దేన్ని ఉపయోగించుకోవాలో మీకు తెలిసినప్పుడు దాన్ని పితృదేవోభవ అంటాం. తండ్రి ఆ పని చేస్తాడు. మీకు కష్టం రాకూడదు, మీకు రాబోయే కష్టాన్ని ఊహించగలగాలి, దానికి కావాల్సినటువంటి పితృసత్త. అంతేత తండ్రిని గౌరవించు అని కాదు, ఎవడు ఇలా చేయగలడో వాడిని గౌరవించు. అలాంటి మానసిక స్థితి నువ్వు తెచ్చుకో. దాన్నే గురువు గురించి మనం చెప్పుకున్నప్పుడు ఏం చెప్తాం? గురు విష్ణు అంటాం. మాతృశక్తిని గురువు రూపంలో చూసినప్పుడు దాన్ని గురు బ్రహ్మ అంటాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇంకా మూడోది ఏంటి? మహేశ్వర, ఆచార్య దేవోభవ. ఇంతంత బాగానే ఉంది. దైనందిక కృత్యాల్లో మీరు పుట్టారు, శరీరం పెరిగింది, దానికి కావాల్సినటువంటి ఏమంటారు అది పెరగటానికి కావాల్సిన హంగులు అవంతా కూడా తండ్రి చూసుకున్నాడు. కానీ అసలు ఇదంతా ఎందుకని? నువ్వు పుట్టడం ఎందుకు పుట్టావు? ఆ తండ్రి గారు నీకు ఎందుకు ఇంత సేవ చేసి నేను ఇంత పెద్దవాడిని చేశారు? ఇప్పుడు పిల్లలు బల ప్రశ్న ఇస్తున్నారు, అసలు నన్ను ఎందుకు పుట్టించావు మీరు? చచ్చాడనమాట తండ్రి. ఇప్పుడు నువ్వు ఎందుకు పుట్టావని అడగలేదు. ప్రశ్న లాజిక్ లో ఈ దేవ సంస్కృతి ఇది పిచ్చి ప్రశ్న అని చెప్పే దమ్ము ఉంది దేవ సంస్కృతికి మాత్రమే. మిగతా సంస్కృతికి దమ్ము లేదు. వివేకానందని అమెరికాలో ఉన్నప్పుడు ఒకడు ఒక ప్రశ్న అడిగాడు. ఆత్మ అమరం, ఆత్మకి పుట్టుక లేదు, నాశనం లేదు. ఇంకా బాగానే ఉంది సార్, మరి అంత గొప్పదైనటువంటి ఆత్మ తన శక్తిని మర్చిపోయి ఈ పాపాలు అవి ఎందుకు చేస్తోందో చెప్పగలరా మీరు అని అడిగింది. ఎస్, నేను కాదు మా ఋషులు చెప్తారు దీనికి జవాబు అన్నాడు. అండ్ ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఋషి, నేను చాలా గర్విస్తున్నాను అలాంటి ఋషి సంతతిలో నేను పుట్టాను. అందరూ రెడీ అయిపోయారు. ఏం చెప్తాడు జవాబు? అందరికీ అనుమానం ఉంటుంది కదా, ఆత్మ దివ్యమైనటువంటి ఆత్మ ఎందుకు ఇలా మనిషిలాగా బాధపడుతుంది మాయా కుటుంబం. వివేకానంద చెప్పాడు, ద ఋషి ప్రౌడ్లీ డిక్లేర్ వీ డూ నాట్ నో వై ఇట్ హ్యాపెన్. నచ్చలేదు అయ్యా ఎందుకు జరిగిందో, జరిగింది ఎందుకు జరిగిందో అనే పిచ్చి ప్రశ్న ఎందుకు అయ్యా బాబు? నువ్వు గొప్ప గొప్పవాడు కా. అర్థమవుతుందా? మనం లాజిక్ మన బ్రెయిన్ మనం ఎందుకు ఉపయోగించుకుంటాము అంటే ఇలాంటి పిచ్చి ప్రశ్నలు నేర్చుకోవటానికి. చాలా మంది పిహెచ్డీలు చేస్తాడు, తోటను అసలు పుట్టాడా పుట్టలేదా, పుట్టాడో పుట్టలేదు, భాగవతం రాసింది పోతనైనా ఆయన పేరు మీద ఇంకోటి రాశాడా, పిహెచ్డీ విచ్చిస్తున్నాం ఓకే. కానీ ఎవడు పేరు మీద ఎవడు రాసినా పుస్తకం ఉంది కదా అక్కడ, అందులో అందమైనటువంటి మన జీవితాన్ని మార్చివేసేటటువంటి మనకి మార్గదర్శనం చేసేటటువంటి సూత్రాలు ఉన్నాయి కదా, అవి చదువుకో. ఎవడు పుట్టాడా పుట్టలేదా అర్థమవుతుందా? ఎంత అవుట్ ఆఫ్ ట్యూన్ అయిపోయిందో మన జీవిత విధానం. ఆ జీవిత విధానాన్ని లైన్ లో పెట్టేటటువంటి శక్తిని ఆచార్య దేవోభవ, దాన్ని మహేశ్వరుడు అంటాం మనం. ఈ మూడు శక్తుల గురించి మన సంస్కృతి తెలుపుతుంది, ఖచ్చితంగా ఈనాటికి తెలుపుతుంది. అది అది మీరు అభ్యసిస్తే ఆ దిశలో మళ్ళా మీరు చదువుకోవాలి. ఒక క్లాసులో ఒక లెక్చర్ వినేసినంత మాత్రం ఆ సంస్కృతి మీకు రాదు. ఇంజనీర్ అవ్వచ్చు, చాలా మంచిది, ఇంజనీర్ అవుతే మీకు ఇన్ని లాభాలు వస్తాయని లెక్చర్ ఇవ్వచ్చు నేను, కానీ మీరు ఇంజనీర్ అవ్వాలంటే కష్టపడాలి. అంటే దేవ సంస్కృతి ఈ మూడు ముఖ్యమైనటువంటి సిద్ధాంతాల మీద ఆధారపడి సృజనాత్మకమైనటువంటి శక్తి, ఉన్నది పోగొట్టుకోకుండా రక్షించుకునేటటువంటి శక్తి విష్ణు శక్తి, ఉన్నది పోగొట్టుకోకుండా యోగక్షేమం వహామ్య, ఇదంతా కాకుండా కొత్త కొత్త పరిస్థితులు నిర్మించుకోగలిగేటటువంటి శక్తి, ఈ మూడు శక్తులు పాఠాల్లో చెప్పకుండా ఎందుకు పనికిరానటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దుతోన్నటువంటి ఈ సమాజంలో మీకు కొంచెమైనా నేను చెప్పిన దాని మీద శ్రద్ధ విశ్వాసం ఉంటే, కొంచెం దీన్ని కనుక మీరు నేర్చుకుని జీవితాల్లో కనుక పెట్టుకోగలిగితే ముందు మీరు ధన్యులైపోతారు, ముందు మీరు బయటపడిపోతారు. మిగతా వాళ్ళు ఏమవుతారో మనకు అనవసరం. మిగతా వాళ్ళు కూడా దాన్ని ఆచరించుకుని మీరు ఇంత అందంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు కనుక మేము కూడా అది నేర్చుకుంటాము, నేర్చుకుంటాం. దానికి ఈ క్లాసులు మనం ఇక్కడ పెడుతున్నాం. ఈ దేవ సంస్కృతి అంటే ఏంటో అర్థమైంది కదా. సృజనాత్మకత మనలో పెరగాలి, ఉన్నది పోగొట్టుకోకుండా ఉండేటటువంటి శక్తి రావాలి, లేనిది సంపాదించగలిగేటటువంటి శక్తి రావాలి. అంతేగా జీవితం అంటే పిరికి వాళ్ళలాగా పిరికి వాళ్ళలాగా వదిలేసుకోవటం కాదు కదా. అంచేత గురుసత్తా యొక్క ఆ సాధన సంపత్తి అంతా కూడా ఒకే ఒక మంత్రంలో ఎన్నిసారి గురువులు గాయత్రి మంత్రం తత్సరితరు వరేణ్యం బ్రహ్మ భర్గో దేవస్య ధీమహి విష్ణు ధియో యోన ప్రచోదయా శివ. సృజనాత్మకత ఉన్నది పోగొట్టుకోకుండా ఉండటం, లేనిది సంపాదించుకోగలటం. దానికి మీరు మా అందరితోనూ సహకరించి మనము ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలుద్దాం, మన జీవితాలలో ఆనందాన్ని చూపిద్దాం. కానీ ఒక రోజులో మాత్రం రాదు, ఒక లెక్చర్ విన్నంత మాత్రాన రాదు. ఈ లెక్చర్ ఏం చేయగలుగుతుందంటే మీకు ఒక ఊపు తేగలుగుతుంది, ఇది మనం నేర్చుకోవాల్సింది అని చెప్పగలుగుతుంది. నాకు నా గురువు ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని మరి నేను మీకు ఎంత బాగా చెప్పగలిగానో లేదో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు, నేను చెప్పగలిగినంత మాత్రం చెప్పాను. ఏమీ దాచుకోలేదు, ఏమీ అడ్డుకోలేదు. ఇంకో ఇంటి గ్యారెంటీ ఇస్తున్నాను నేను, ఈ 5 రోజులలో అప్పుడే ఒక రోజు నిన్న చెప్పాను నేను, ఇది 2వ రోజు, మిగతా 3 రోజుల్లో కూడా దీని గురించి ఇంకా నేను వివరంగా చెప్తాను. ఇప్పుడు నేను చెప్పింది విని మీరు ఆచరించుకోగలరు. నాకు భారతీయుల మీద చాలా నమ్మకం, భారతీయులకి చాలా జ్ఞానం ఉంది. కేవలం ఏమైందంటే అది కాస్త నిరూగప్పిన నిప్పులాగా దాని మీద కాస్త బూడిద పడిపోయింది, కాస్త ఉప్పు ఉప్పు అన్నాం అనుకోండి, మళ్ళా మంతా ఖచ్చితంగా ఒక మహాజ్వాలగా మారుతుంది అని నా జీవితమే నాకు ఒక పెద్ద ఉదాహరణ. నేను ఇతరుల గురించి ఏం మాట్లాడతాను, సరేనా? దీనికి మీరందరూ ఎలా సహకరించగలరు? మొదటి సహకారం ఏంటంటే ముందు మీరు ఇది నేర్చుకోవాలి, అప్పుడే కదా మీరు ఇతరులకు ఏమైనా చెప్పగలరు. దానికి మీరు ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి వసతుల్ని వనరుల్ని ఉపయోగించుకుంటారు? ముఖ్యంగా యూత్ని అడుగుతాను నేను ఇప్పుడు, మీరు ముందుకు రావాలి. ఇంకంటే మీ మీద ఆధారపడింది, ఆ యూత్ మీద ఆధారపడింది. అసలు వివేకానంద ఊపాడు అంటే యూత్ కనుక, శివాజీ ఊపాడు అంటే యూత్ కనుక, చంద్రగుప్తుడు ఊపాడు అంటే యూత్ కనుక. అంటే ముసలాన్ని తీసి పారేయటంలే నేను, ముసలాళ్ళ వెనకాతల నుంచి చాణక్యుడు చెప్పకపోతే వాడేం చేయలే. ఇంచేత మనం అందరము కూడా కలిసి ఈ దేవ సంస్కృతిని ముందు మనం అర్థం చేసుకుంటూ ఇతరులకు చెప్తామని కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా మార్గేణ మహీ మహేశా బ్రాహ్మణేభ్యో సుఖమస్తు.